ఈ విధంగా తిడుతూ ఉంటే కృష్ణుడు ఆగ్రహించాడు. వెంటనే ఏం చేశాడు, ఎడంచెయ్యి ఇలా పైకెత్తాడు, ఇలా చెయ్యి అంచుని కత్తిలా చేసి టక్కన మెడ మీద దెబ్బ కొట్టాడు. దెబ్బకి వాడ తల తెగి కిలోమీటర్ దూరం పడిందిట. అందుకే ఇక్కడ ఏమన్నారు, ఘోర కరాగ్ర తలంబున. కరాగ్రము అంటే ఈ చేతి భాగం చివరన్నమాట. చేతి అంచుతో మెడ మీద కొట్టగానే తల తెగింది. ఈ కరాగ్రమే కరాట. కరాటే ఫైటింగ్ అంటే ఇది. కృష్ణ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ కరాటే ఫైటింగ్. మనకి తెలియక ఇతరులకు అంటగొడుతున్నాం కానీ, పైగా ఎడంచెత్తో కరాటీ దెబ్బతో వాడు తలకే తెగ్గొట్టి వదలబారేశాడు. చాలా మందికి తెలియదు కానీ ఈ కరాటం అనేది కరాగ్రం నుంచి పుట్టిందనమాట. ఆ రోజుల్లో మన భగవంతుడు ఎన్ని లీలలు చూపించాడు. పైగా ఇటుకల్ని ఏదో పెంకుల్ని పగలు కొట్టడం కాదు, తెగ తిని బలిసిపోయిన వాడు తలకాయ ఒక్క దెబ్బకి నరికాడు ఆయన చేత్తో కొట్టి. ఇప్పుడు కొందరికి అనుమానం వచ్చింది, ఏమండి వాడు ఏదో తాగుపోతాడు, పిచ్చివాగుడు వాగితే ఆ మాత్రానికి కృష్ణుడు చంపేస్తాడంటే, కృష్ణుడు వాడిని ఎందుకు చంపాడో తెలుసా, వీడు సామాన్యుడు కాడు. ఒకప్పుడు సీతారాముల్ని విడదీసిన వాడు పాతకాలంలో, సీతాదేవి మీద అభాండం వేసి సీతాదేవి వియోగమునకు మూలకారకుడయి అప్పటి నుంచి నానాయాతన పడుతున్నట్ట, వాడు దెబ్బ కొట్టి తన స్పరిశతో చంపి వైకుంఠానికి పంపి అనుగ్రహించాడు పరమాత్ముడు. ఇప్పుడు వాడు చావగానే తక్కిన వాళ్ళు మూటలు అక్కడ పారేసి పారిపోయారు. అలా పారిపోయి అడిలిపోయి వెళ్ళగానే కృష్ణుడు మోటిప్పాడు. అందులో తనకి నచ్చిన మంచి చక్కగా పంచి ఒకటి తీసి, అంచు పంచి తీసి మరీ కట్టుకున్నాడు అనమాట. ఇలాంటి పిచ్చి పంచులు కట్టుకోడు కదా కృష్ణుడు అంటే, మరి చక్కగా తల తల మెరిసిపోతున్న పట్టు పంచే చక్కగా కట్టుకున్నాడు. బలరాముడికి నల్ల పంచి అంటే ఇష్టం, పట్టు వస్త్రాల్లో కూడా నీలపు పంచి ఇచ్చాడు. అందరికీ తలో పంచి ఇచ్చాడు. మిగతా వాళ్ళు కూడా మూటలు పారేశారుగా, ఈ మూటల్లో గుడ్డలన్నీ తీసి కృష్ణుడు పిల్లలారా కట్టేసుకోండి అన్నట్ట. అందరూ కట్టుకున్నా కూడా బోలెడు బట్టలు మిగిలాయి. ఏం చేయాలి ఈ బట్టలు? అందుకని ఆ ఊళ్ళో ఉన్న పేదవాళ్ళని ముష్టి వాళ్ళని పిలిచి కట్టుకోండి కట్టుకోండి, పర్వాలేదు మరేం పర్లేదు, ఇది మా మామయ్య గారు సొమ్మే కట్టుకోండి అన్నట్ట. అప్పటి నుంచి అత్త సొమ్ము కల్లుడి దానం కాదు, మామ సొమ్మి కల్లుడి దానం అనే సామెత పుట్టుకొచ్చింది అన్నట్టు. మేనమామ గారు సొమ్ము అలా దానం చేసి శుభ్రంగా కట్టుకోమన్నాడు ఆయన. ఇలా అందరూ కట్టుకుని వెళ్ళిపోయి, ఎంత అదృష్టం మాకు, ఈ కంసుడి పరిపాలనలో ఎప్పుడు ఇంత ముద్దపడేది కాదు మాకు, ఇప్పుడు కృష్ణుడు వచ్చాక బంగారం లాంటి బట్టలు కట్టుకుంటున్నాం, ఈ కృష్ణుడు ఇంకా కొంతకాలం ఉంటే ఇంకేం తింటామో అని కృష్ణుడిని పొగిడి, మధురా నగరంలో మీరు ఉండిపోండి అన్నారట. కంగారు పడకండి, నేను ఉండడానికి వచ్చాను, మామగారిని యముడి దగ్గరికి పంపి నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను అయినా, మీరేం కంగారు పడకండి అని దీవించి కృష్ణుడు ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఇప్పుడు కృష్ణుడు వీధుల్లో నడుస్తున్నాడని ఆడవాళ్ళకి తెలిసింది. మొత్తం మధురా నగరంలో ఉన్న స్త్రీలు పురుషులు పెద్దలు అందరూ కృష్ణుడి గురించి విన్నారు. ఆహా, పరమాత్ముడు కృష్ణుడు వచ్చాట, ఆ సుందరుణ్ణి చూద్దామని అందరూ ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు. ఈ వస్తున్న సమయంలో ఎలా ఉందో తెలుసా, ఒక ఆవిడ స్నానం చేస్తోంది. ఈ స్నానం చేస్తున్న ఆవిడ తన ఇంటికి కృష్ణుడు వస్తున్నాడని తెలుసుకుని స్నానం మధ్యలో బయటకు వచ్చేసింది బాత్రూంలోంచి. అప్పుడు భర్త, ఓసిని మొహం తగలే, స్నానం పూర్తి చేసుకో అంటే, స్నానం తర్వాత చేయొచ్చు, కృష్ణుడు వెళ్ళిపోతే చూడలేము అని పరిగెత్తుకు వచ్చిందిట. ఒక ఆవిడ భర్తకి పాదాలు ఒత్తుతోంది మంచం మీద కూర్చుని. ఎంతలో కృష్ణుడు వచ్చాడని తెలిసి ఆ కాళ్ళు ఢామ్మని కొట్టి మంచం మీద పరిగెత్తుకొస్తే, బాబోయ్ నా కాళ్ళు అంటున్నట్ట, నీ కాళ్ళు తర్వాత చూద్దాం, కృష్ణుడు చూడాలి కళ్ళతో అని పరిగెత్తుకొచ్చింది ఒక ఆవిడ. ఇక్కడ రాశారు భాగవతంలో, బిడ్డలకు పాలు పోసి పోయక, భర్తలకు పాదంబులొత్తి ఒత్తక, నీళ్లు ఆడి ఆడక, బట్టలు ధరించి ధరించక, పువ్వులు సెగయందు తురిమి తురమక, అంటే చేస్తున్న పనులు విడిచిపెట్టి వచ్చేశారు. నిద్రపోతున్నావిడ లేచింది, అన్నం తింటున్నావిడ వచ్చేసింది, ఇంకా ఆ పని ఈ పని కాదు, చెప్పడానికి కూడా వీల్లేని పనులన్నీ విడిచిపెట్టి పరుగు పరుగులు వచ్చేశారట అరుగు దగ్గరికి. అరుగు మీద నిలబడ్డారు, ఆ మేడల మీద నిలబడ్డారు, మిద్దెల మీద నిలబడ్డారు. కృష్ణుడు అక్కడికి వచ్చే సమయానికల్లా వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఆ కృష్ణుడిని చూచారు. చూచి పొంగిపోయారు. ఆ మా జన్మ ధన్యమైపోయింది అనుకున్నారు. నంద తపఃఫలంబు సుగుణంబుల పుంజము, గోపకామిని బృందము నోము పంట, సిరివిందు దయాంబుధి యోగి బృందముల్ డందములందు కోరెడు కడింది నిధానము, చెరవచ్చే ఓ సుందరులారా, ఓ సుందరులారా, రెండు చని చూతము కన్నుల కోర్కి తీరగన్. ఈ మహాత్ముడు నందుని తపస్సుకి ఫలితంగా వచ్చాడు. సుగుణముల రాశి గోపికలు నిరంతరం ఈయన్ని కోరుకుంటారు. వాళ్ళ నోముల పంట లక్ష్మీ వల్లభుడు దయాసముద్రుడు అటువంటి మహాత్ముడు ఇవాళ మధురా నగరానికి వచ్చాడు. మన ఇంటి ముందు నుంచి వెడుతున్నాడు. సుందరీమణులారా రండి, మనం కళ్ళారా చూద్దాం, కన్నులో కోరిక తీరేదాకా చూద్దాం, ఏమో భవిష్యత్తులో మళ్ళీ ఎలా చూస్తామో ఏమిటో ఇప్పుడే చూసేద్దాం అని కళ్ళు అప్పగించి ఆనందంతో చూచి పులకించిపోయి, ఈ దరిద్రుడు కంసుడి పరిపాలనలో ఈ ఊళ్ళో ఉన్నాం, ఇదేదో మనం బృందావనంలో పుట్టి అక్కడే ఉంటే కృష్ణుడిని చూచేవాళ్ళం కదా, ఈ బ్రహ్మదేవుడు అన్ని ఇలాంటి పిచ్చిరాతలే రాస్తాడు, బంగారంలో అందంగా ఉన్నవాడికేమో దౌర్భాగ్యుణ్ణి అంటగడతాడు, అందంగా ఉన్నవాడికేమో పనికి మాలిందని అంటగడతాడు, పరమ భక్తుడికేమో నాస్తికురాలని అంటగడతాడు, భక్తురాలికి నాస్తికుడిని అంటగడతాడు. ఈ బ్రహ్మ సృష్టే సృష్టి. ఇప్పటికైనా బ్రహ్మదేవ నీ బుద్ధి మార్చుకుని మేము కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఉండేటట్టు అనుగ్రహించు అని బ్రహ్మని ప్రార్థించారు. ఇప్పుడు ఏం జరిగింది, ఎవరింటి ముందుకు కృష్ణుడు వచ్చాడో ఆ ఇంట్లో వాళ్ళు కృష్ణుడిని చూచి పొంగిపోయారు, వాళ్ళ ముఖములు 1000 క్యాండిల్ బల్బుల్లో వెలిగిపోయాయిట. కృష్ణుడు వాళ్ళ ఇంటికి రాగానే కృష్ణుడు చూడగానే తళతళ మెరిసిపోయింది వాళ్ళ ముఖం. కృష్ణుడు ఆ ఇల్లు దాటి వెళ్ళగానే టప్పున మాడిపోయిన బల్బులు అయిపోయిందిట. అయ్యో అప్పుడే వెళ్ళిపోయావా కృష్ణ, మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని పాపం ముఖంలో కాంతి కోల్పోయి దుఃఖించారట వాళ్ళు. కృష్ణుడిని చూడక ఉండలేకపోయారు పాపం. కృష్ణుడు అలా అందరినీ అనుగ్రహిస్తూ వెడుతున్నాడు. కొంచెం ముందుకెళ్ళాడు, అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన సాలివాడు, చక్కగా బట్టలు నేస్తాడు, కుచ్చిళ్ళు బాగా పెడతాడు, చాలా గొప్పవాడు, మహాత్ముడు ఆయన. ఆయన దుకాణం దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు. వెళ్ళగానే ఆయన కృష్ణుడిని చూచి, కృష్ణ నువ్వు మంచి పంచి కట్టావు, కానీ పంచి కట్టడం ఇలా కాదు, కుచ్చిళ్ళు ఇలా చక్కగా ఇలా ముందుకు పెడితే నడుస్తుంటే బాగుంటుంది, పంచి కట్టడంలో నేర్పు ఉంటుంది అని దగ్గరికి పిలిచి కృష్ణుడిని బలరాముడిని పంచె తానే కట్టి సవరించి కుచ్చిళ్ళు పెట్టి అలంకారం చేశాడు. అప్పుడు కృష్ణుడు ఆ పద్మశాలిని అనుగ్రహించి, నాయన నువ్వు నాకు అలంకారం చేసావు కదా, ఈ రోజు నుంచి నీకు నా రూపమిస్తున్నాను, సారూప్యంతే దదామి, అంటే నేను ఎలా ఉంటానో నువ్వు అలాగే ఉంటావు అన్నట్ట. ఏది కుచ్చిళ్ళు పెట్టినందుకు. ఆ రోజు నుంచి ఆయన ఎలా ఉండేవాడో తెలుసా, ఆయన్ను చూచిన వాళ్ళంతా కృష్ణుడని భ్రమపడేవారట. అచ్చం కృష్ణుడిలా నీలంగా 4 భుజములతో శంఖచక్రాలు ధరించినట్టు వనమాల వేసుకుని ఉండేవట. దాంతోపాటు సారూప్యంబును లక్ష్మియు నసగే ఐశ్వర్యాది సంధాయి, ధనమిచ్చాడు, పదవి ఇచ్చాడు, తన రూపమిచ్చాడు, అనుగ్రహించాడు. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళారు. అక్కడ సుధాముడు అని పేరు కలిగిన ఒక మాలాకారుడు ఉన్నాడు. అంటే ఈ దండలు గుచ్చి అమ్ముకుంటాడు, పూల మార్కెట్ పూల కొట్టయింది. ఈ సుధాముడు కృష్ణుణ్ణి చూచాడు, బలరాముణ్ణి చూచాడు. పంచెలు బాగున్నాయి, అంచులు బయటకు వచ్చేలాగా కట్టుకున్నారు, నూలు కండులు కూడా వేసుకున్నారు, అన్నీ బాగున్నాయి, కానీ ఒకటే లోపం, మెడలో దండలేదు. దండలేని కృష్ణుడు అందంగా లేడనుకుని వాళ్ళిద్దరినీ బతిమాలి తన అరుగు మీద కూర్చోబెట్టి రకరకాలైన పుష్పములు, తులసి అన్నీ కలిపి మాల తయారు చేసి ఈ దండ కృష్ణుడికి బలరాముడికి వేశాడు. ఇప్పుడు కృష్ణుడు వాడు దండ మెడలో వేస్తే ఆ సుధాముడు మెడలో మాల వేయగా మాలను ధరించి వనమాలికా విరాజిత విశాల వక్షుడయ్యాడు. ఇప్పుడు నిజంగా వనమాలి అయ్యాడు అనమాట ఆయన. ఇప్పుడు మెడలో దండ వేయగానే ఆయన ఆనందపడిపోయి, నన్ను నిజంగానే మాలిని చేశావు, ఓ మాలాకారా సుధామ నీకేం కావాలో కోరుకో, అడిగితే ఏదైనా ఇస్తానన్నాడు. ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా, అప్పట్లో ఈ పద్యం అందరూ చదివేవారు అన్నమాట, ఇప్పుడు ఆ పద్యం మర్చిపోయారు గాని, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయచేయగదే. కృష్ణ నాకేం కావాలి, రోజు నీ పాద పద్మములను సేవించాలి, నీ పాదకమల సేవ తప్ప మాకేమీ వద్దు. నిన్ను అర్చించే నీ స్నేహితులు ఉంటారే, నీ సేవకులు, నిన్ను సేవించే వాళ్లతో స్నేహం కావాలి. ఎప్పుడు నాలో దయ ఉండాలి, తరగని దయ ప్రసాదించు, అందరినీ ప్రేమగా చూడాలి, ఇవి నాకు తపస్సుల పాలిటి కల్పవృక్షమా, దయచెయ్యి, నాకేం ఇంకేవద్దు అన్నాడు ఆయన. మనం కూడా అలాగే కోరుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అది కావాలి ఇది కావాలొద్దు, నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులు పక్కన ఉన్నారే వాళ్లతో స్నేహం, దయ ఇవి ప్రసాదించు, దయచేయగదే. ఇప్పుడు దయచేయి స్వామి అంటే గ్యారంటీగా ఆయన ఇస్తారు, మనం అవి స్వీకరిస్తే తరిస్తాం. ముందే బోడి కోరికలు కోరితే కోరికల వల్ల ముక్తి దూరం అవుతుంది. అందుకే ఆయన కోరల, నాకు కేవలం పాదసేవ చాలన్నాడు. అప్పుడు ఆయన స్వీకరించి ఆ ప్రార్థన అంగీకరించి, నీవు అడిగినవన్నీ ఇస్తున్నాను, శరీరం విడిచాక నా లోకానికి వస్తావు అని ఆ సుధాముడిని కూడా దీవించాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఈసారి ఏం జరిగిందంటే, ఒక ఆవిడ వంగిపోయి నడుస్తుంది. ఆవిడ పొట్టే ఆవిడ గూనితో ఉంది. ఈ గూని వాళ్ళని కుబ్జ అంటారు. ఆవిడ శరీరం మూడు వంకర్లట, చేతులు, కాళ్ళు, నడుము. ఈ మూడు వంగిపోవటం వల్ల ఆవిడ్ని త్రివక్ర అంటారు. సైరంధ్రీ జాతి స్త్రీ. సైరంధ్రి అని పూర్వం జాతి ఉండేది. వాళ్ళు చాలా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, పతివ్రతలు. వాళ్ళ పని దండలల్లడం, గంధములు బాగా అరగదీస్తారు. పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ వాళ్ళదనమాట, పెర్ఫ్యూమ్స్ తయారు చేసేవాళ్ళు వాళ్ళు. అటువంటి వాళ్ళని సైరంధ్రి అంటారు. ఆ సైరంధ్రి జాతి స్త్రీ పాపం గూనితో ఉండడం వల్ల కుబ్జ అంటారు. మూడు వంకరలతో ఉన్నది. ఆవిడ పగలు చూస్తే ఇక రాత్రి నిద్రపోరట, హడిలిపోతాం మనం. అటువంటి ఆవిడ గంధములు అరగదీసి పెట్లో పెట్టుకుని, బాక్సుల్లో పెట్టుకుని తన చెలికత్తెలతో కలిసి వస్తోంది. ఈ గంధములన్నీ కంసుడికి ఇస్తుంది ఆవిడకి. ఈ కంసుడు ఏడాదికి ఒకసారి స్నానం చేస్తాడు, దరిద్రుడు, అరబ్ కంట్రీ వాడు వాడు. అందుకని ఏంటంటే ఈ చెమట కంపు రాకుండా టిక్ 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 అని కొట్టుకోవాలన్నమాట వాడు. ఈ డియోడ్రెంట్లు అవి ఇవి. కొంతమంది మహానుభావులు ఉంటారండి, ఈ చెమట వదిలించుకోకుండా పైన సెంటు కట్టుకొస్తే, ఈ చెమట సెంటు కలిసి పీలిస్తే ఫెయింట్ అయిపోతాం మనం. అందుకని వాడికి బాగా ఇష్టం, ఈ గంధాలు బాగా పూసుకుంటాడు. ఆ గంధములు పుచ్చుకుని కంసుడి దగ్గరికి ఎడుతోంది ఈ సైరంధ్రి. ఇప్పుడు కృష్ణుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి సుందరి అన్నట్ట. ఒకసారి ఆలోచించండి, ఆవిడ మూడు వంకరలు, గూని, అటువంటి ఆవిడని సుందరి అంటే ఒళ్ళు మండిపోదా? అందులో తలలో వంచుకుని వంగి నడుస్తుంది పాపం. ఎవడ్రా నన్ను సుందరి అని వేళాకోళం చేస్తున్నాడు అని టక్కన తలక ఇలా పైకెత్తింది. తీరా తల పైకెత్తి కోపంతో చూసేసరికి ఎదురుగుండా కృష్ణుడు. కృష్ణుడి ముఖం చూడగానే కోపమంతా పోయి ఆవిడ ప్రసన్నురాలైపోయింది, కరిగిపోయింది. ఆ ముఖం చూస్తే కోపం వస్తుంది, కరిగిపోయింది. కానీ ఈయన సుందరి అని తిప్పాడు కదా, అందుకని కొంచెం నొచ్చుకుని ఇలా అంది. చక్కనివాడవవుదు, చక్కనివాడవవుదు, సరసంబుల నొంపకుము, ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి, చారు శరీర త్రివక్రయండ్రు, నే నిక్కము కంసుదాసిని, వినిర్మల లేపన విద్యదాన, నన్మిక్కిలి రాజు మెచ్చు, తగమీరు విలేపనముల్ ధరింపరే. నాయన, నువ్వు అందంగా ఉన్నావు, చాలా చక్కని వాడివి, నన్నెందుకు ఇలా సరసాలతో ఏడిపిస్తావు? ముసల్దాన్ని అయిపోయి వంగిపోయి నానాయాతన ఉంటే నా దగ్గరకు వచ్చి సుందరీ యువతి అంటావా? నేనా యువతిని, నేనా సుందరిని? అందరికీ చక్కదనం రమ్మంటే వస్తుందా? పూర్వజన్మలో చేసిన పాపం వల్ల కొందరు దౌర్భాగ్యపు శరీరాలతో వికారంగా పుడతారు, పుణ్యాత్ములు కొందరు పద్మాకర్ గారు లాగా అందంగా పుడతారు. నన్ను త్రివక్ర అంటారో అయి అందగాడ, మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి చారు శరీర దెప్పడమే ఈవిడు కూడా అందగాడ. నా పేరు త్రివక్ర, నేను కంసుని యొక్క దాసిని. నా పని సుగంధ ద్రవ్యాలు తయారు చేయటం. నా సుగంధ ద్రవ్యములంటే ఎంతో ఇష్టపడతాడు కంసుడు. అందుకే ఇప్పుడు కంసుడికి పుయ్యడానికి పట్టుకెడుతున్నాను. ఇప్పుడు నిన్ను చూచాక ఇవి కంసుడికి ఇవ్వడం దండగా, మీకు ఇస్తే పండుగ అనిపించింది నాకు. అందుకే నీకు ఇస్తున్నాను. మీరిద్దరు మీ అన్నదమ్ములు నేను పోస్తాను, పూయించుకుండనగానే ఆయన చెయ్యి చాచాడు. చేతికి కొంచెం, ఇంకా వీపుకు కొంచెం, ముఖమునకు కొంత ఇలా పూసిందిట. ఒంటికంత చందనం పూసిందిట. ఇప్పుడు ఈ చందనం పూయించుకున్న స్వామి చందన చర్చిత నీలకళేవర పీతవసన వనమాలి. ఇప్పుడు సార్థక నామధేయుడు అయ్యాడు ఆయన. ఓ పక్కన వనమాల ఉన్నది, పీత వసనం పసుపచ్చని బట్ట కట్టున్నాడు. ఇప్పుడు అమ్మ ఏం చేసింది, త్రివక్ర ఒళ్ళంతా చందనం కూడా పూసింది. మీరు నన్ను చూశారుగా, స్వామీజీ పాదాలకి చందనం పూశారా లేదా? చందన చర్చిత నీల కళేబరా అని నిజంగా చందనం పూయించుకున్నాడు ఆయన. ఇప్పుడు కుబ్జకేసి తిరిగాడు. కృష్ణుడు ఏదన్నా నోటితో అంటే వేళాకోళం అవుతుందా? ఆయన వేళాకోళానికి సుందరి అన్నా అవతల వాళ్ళు సుందరి అవ్వవలసిందే. స్వామీజీ నన్ను చాలా కాలం నుంచి 1995లో ఏలూరులో కవిత్వం చెప్పినప్పటి నుంచి ఒక్కొక్కసారి కవి గారు, ఒక్కొక్కసారి అవధాని గారు ఇలా పిలిచారు. ఆయన నోటితో కవి అనడం వల్లే నేను ఎప్పుడు కవిత్వం రాయగలుగుతున్నాను. వారి నోటికి అన్యధాత్వం ఉండదు. లేకపోతే నా వయస్సు ఎంత, నా బతుకు ఎంత చెప్పండి. గారు అప్పట్లో నాకు ఆశ్చర్యం కలిగేది అనమాట. నేను 1995 అంటే ఆలోచించండి, ఆ రోజుల్లో కవి గారు అన్నారు ఆయన. అలాగే మీకు చాలా విషయాలు చెప్పలేకపోతున్నాను, కానీ ఇప్పుడు ఈ ప్రవచనంలో కొన్ని కొన్ని కుదరవు కానీ ఎప్పుడో ఒకప్పుడు వీలు వెంబడి చెబుతాను. కానీ ఒకసారి ఏలూరులో ఒక పుష్పమాల వేశారు నా మెడలో, ఎవరో పట్టుకొచ్చి స్వామికి పుష్పమాల ఇచ్చారు, నేను అక్కడ అవధానం చేశాను. ఈ పుష్పమాలని నా మెడలో వేస్తూ ఈ మాల ఇలా ఇలా అన్నారు. ఈ మాలలో ఒక పువ్వు బయటకు వచ్చింది, అది మల్లెపువ్వు. మల్లెపువ్వు ఎంత ఉందో ఒకసారి చూడండి. ఈ పువ్వులోంచి ఒక స్ఫటిక మాల సృష్టించి నా మెడలో వేశారు. ఒక్క పువ్వులోంచి కొన్ని వేల మంది ఎదురుగుండా చూస్తూ ఉండగా అప్పుడు నేను స్పందించి వెంటనే ఆనందంతో రాశానమాట, ఒక పుష్పంబుల మాల నుండి జనులు ఓహో ఎంచు ఆశ్చర్య మగ్నకులై చూడగా సువర్ణ స్ఫాటికంబైన మాలిక నా కోసము సృష్టి చేసితివి. సువర్ణ స్ఫాటికంబైన మాలిక నా కోసము సృష్టి చేసితి. గురుమూర్తి బ్రహ్మ విష్ణు శివమూర్తి సచ్చిదానందుడా, ఒక లెక్క ఇది నీకు నాకొసగవే ఒప్పారు నీ సన్నిధిన్న నారాయణ. కొంతమంది కోసం అర్థం చెప్పాలి. ఒక పూల మాలలో నుంచి జనులంతా ఓహో ఓహో అని ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా నా కోసం సువర్ణ స్ఫటిక మాల, బంగారంతో తాపడం చేయబడిన బంగారు గొలుసు అందులో స్ఫటికాలతో కూడిన ఒక మాల సృష్టి చేసి నాకు ఇచ్చావు. ఎందువల్ల సృష్టి చేయగలిగావంటే నువ్వు సామాన్యుడు కాదు, బ్రహ్మ విష్ణు శివమూర్తి, నువ్వు త్రిమూర్తి ఆత్మకుడవైన దత్తాత్రేయుడవు సచ్చిదానందుడా. ఇది నీకు లెక్క కాదు, అందుకనే కొసవెరిపి ఏమన్నాను, ఒక లెక్క ఇది నీకు, ఒక లెక్క ఇది నీకు, ఇది నీకు లెక్క. నాకు ఇవి ఎలాగో ఇస్తావు, ఇవన్నీ వద్దన్నా ఇస్తావు స్వామి, కానీ నాకు ఆఖరణ కావలసింది నాకు వసగవే ఒప్పారు నీ సన్నిధిన్, శాశ్వత కైవల్యం నీ సన్నిధానం ప్రసాదించు. ఇలా చాలాసార్లు స్వామీజీ దగ్గర ఇక్కడ అవధానం చేశాం, నూజివీడులో ఒకసారి చేయించారు, ఒకసారి ఒకసారి ఏలూరులో చేయించారు, హైదరాబాద్లో చేశాను ఒకసారి. ఇలా చేసినప్పుడల్లా ఒక్కొక్క లీల, ఎన్ని లీలలు ఎన్ని పద్యాలు రాసుకున్నాను, ఆ పద్యములన్నీ నక్షత్రమాల అనే పేరుతో 27 పద్యములు ఉన్నాయి. అద్భుతమైనది. ఈసారి మీరందరూ గట్టిగా కోరుకుంటే ఏదో రకంగా దాన్ని మనం ప్రింట్ చేసి నెక్స్ట్ అయినా మనం స్వామి పాదాల దగ్గర పెట్టాలి. ఆ అనుభూతులు వింటే చదివితే అంత ఆనందం కలుగుతాయి. సాధారణంగా కవులకి తాము రాసిన పద్యాలు ఎన్నిసార్లు రాసినా వాడి మార్చాలనిపిస్తుంది, ఈ పద్యాలు మాత్రం మార్చకుండా అలాగే ఉంచేవాడిని నేను. చాలా పద్యాలు ఎన్నెన్ని అనుభూతులతో రాసుకున్నాను. అటువంటి ప్రత్యక్ష దైవం మన దగ్గర ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. అయినా చేదస్తంగా నేను ఎందుకు చెబుతున్నానంటే నేను అనుభూతి పొంది చెబుతున్నాను. ఇంత ప్రత్యక్ష దేవతని కొందరు ఇంకా ఉపయోగించుకోలేకపోతున్నారే, ఈ పిచ్చి వాళ్ళు చూసి తరించలేకపోతున్నారే, ముక్తి పొందలేకపోతున్నారే అనే ఆవేదనతో అప్పుడప్పుడు చెబుతున్నాను అన్నమాట నేను. వాళ్ళ నోటితో ఏదన్నా అంటే అది అన్యథాత్వం పొందదు, అంటే అయిపోయి తీరుతుంది అన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే కృష్ణుడు ఆ పిచ్చిదాన్ని సైరంధ్రిని సుందరి అన్నాడు. ఇప్పుడు ఆవిడ గంధం పూసింది, గంధం వల్ల ఏమొస్తుందని చెప్పాను, గంధాత్ పుణ్య, గంధం వల్ల పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే పాపం పోతుంది, అప్పుడు శాపం పోతుంది. అందుకే ఇప్పుడు ఆ కృష్ణుడు సైరంధ్రి దగ్గరికి వచ్చి దాని బొటన వేళ్ల మీద తన కాలి బొటన వేళ్ళు ఇలా రెండు బొటన వేళ్ళు పెట్టి నొక్కి, కాళ్ల మీద కాళ్ళు పెట్టి నొక్కి, గడ్డం కింద చెయ్యి పెట్టి టిక్కని ఇలా పైకి కొట్టాడు. కొట్టడంతో దాని శరీరం స్ట్రైట్ అయిపోయిందిట, సరే అయిపోయింది, వంకర్లు పోయాయి, చేతి వంకర్లు పోయాయి, గూని పోయింది, అపూర్వ సౌందర్యవతి అయిపోయింది ఏకంగా. సైరంధ్రిన్ విభవ విజిత శక్రపురంధ్రిన్ అన్నారు. అప్పుడు దాని అందం దాని వైభవం ఎలా ఉందో తెలుసా, ఇంద్రుడి భార్య శచీదేవి కంటే అందగత్తే అంతకంటే ఎక్కువ ఐశ్వర్యం వచ్చాడు ఆయన. శక్రపురంధ్రి అంటే ఇంద్రుడి భార్య, విభవ విజిత తన వైభవంతో ఇంద్రుడి భార్యను కూడా జయించింది, అంత ఐశ్వర్యం అంత అందం ఇచ్చాడు. ఆ పక్కనున్న ఆడవాళ్ళు, ఆవిడ చెలికత్తెలు, మగవాళ్ళు అందరూ చప్పట్లు కొట్టేసి ఆనందంతో, అబ్బా సైరంధ్రి నువ్వు ఎంత అదృష్టవంతురాలివే, నీకు ఎంత అందం వచ్చింది అంటే పాపం ఆవిడకి ఎలా తెలుస్తుంది మరి తన అందం. కానీ వెంటనే కనిపెట్టేసింది. ఎలా కనిపెట్టిందో చెప్పమంటారా, కృష్ణుడి బొగ్గల్లో తన రూపం చూసుకుందిట. కృష్ణుడి చెక్కిళ్ళు, ఈ చెక్కిళ్ళు అద్దం, అద్దంలో ఉన్న కృష్ణుడి చెక్కిళ్ళో తన రూపం చూసుకుని మూర్చపోయింది. ఇది నిజంగా నా రూపమే అమ్మే అని మూర్చపోయింది. అంటే ఒక్కసారిగా అంత అందం వచ్చేస్తే మూర్చపోతారు. అందుకే అప్పటి నుంచి అద్దం లాంటి చెక్కిలు చూసి ముద్దు వస్తుందంటామని పాటలు రాయడం మొదలెట్టారు. చెక్కిళ్ళు అద్దంలో ఉంటాయి అన్నమాట. అంటే మాలాంటి వాళ్ళవలండి, ఎవడ చెక్కిళ్ళు పెడితే వాళ్ళ చెక్కిళ్ళు అంతగా ఎక్కడ ఉంటాయి. కానీ శ్రీకృష్ణుడి యొక్క చెక్కిలి అద్దంలో ఉండి అందులో ముఖం చూసుకుని ఆశ్చర్యపోయి వెంటనే కృష్ణుడు కొంగుచ్చుకుని, ఈ శరీరం నీది, ఈ సౌందర్యం నీది, ఈ ఐశ్వర్యం నీది, నా ఇంటికి రా, నీకు సేవ చేస్తానంటే ఇలా అనుగ్రహించినప్పుడల్లా అందరూ మా ఇంటికి రా అంటే కుదరదు. తర్వాత వస్తానులే, ఇంకోసారి వస్తాను, ప్రస్తుతం కంసుడిని సంహరించాలి, నాకు పెద్ద పని ఉంది, మా కంసప్రభుని మామయ్య గారిని కొంచెం పంపించాలి పైకి అని ఆవిడ్ని వదిలించుకుని అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్న సమయం, కంసుడికి అక్కడ ధనుర్శాల ఉంది, ధనుస్సు పెట్టుకునే శాల, అక్కడికి తన పిల్లలతో వెళ్ళి కాపలవాళ్లతో ఈ విల్లేనా రేపు యజ్ఞం చేయించుకుంటున్న విల్లు, ఇదేనా కంసుడి యొక్క ధనుస్సు అంటే అదే అన్నారట వాళ్ళు. వెంటనే కృష్ణుడు దాని దగ్గరికి వెళ్ళి ఎడంచెత్తో అలా పైకెత్తి దాన్ని గట్టిగా ఇలా లాగాడు, పెళ్ళును విరిగిపోయింది ఆ విల్లు. ఆనాడు శివధనుర్భంగం చేశాడు రామావతారంలో, ఇప్పుడు కంస ధనుర్భంగం చేశాడు కృష్ణావతారంలో. ధనుసు విరిగిపోగానే కాపల వాళ్ళు, మా రాజుగారు విల్లు విరగొడతావట్రా, నీ ఒళ్ళు విరగొడతామని మీదకు వచ్చారు. వెంటనే కృష్ణుడు బలరాముడు ఈ విరిగిపోయిన విల్లు చెరో ముక్క పుచ్చుకుని వచ్చిన వాడిని వచ్చినట్టు నెత్తి మీద ఢామ్ ఢామ్ అని కొట్టి కొబ్బరికాయలు పగలగొట్టినట్టుగా, మొక్కు టైంలో కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా పగలగొట్టి చంపి పారేశారు. ఈ కోదండం పగిలిపోయిన శబ్దం కంసుడి గుండెలు భేదించింది, వాడు బేజారెత్తిపోయాడు. దానికి తోడు కాపల వాళ్ళు చచ్చిపోయిన వార్త కొంతమంది గూఢచారులు చెప్పారు. ఇంకా వాడికి నిద్ర పడితే ఒట్టు. అనుకున్నట్టే బలరామ కృష్ణులు వచ్చారు, నా ధనుస్సు విరిగిపోయింది, అదొక అపశకునం, రేపు యజ్ఞం జరగబోయే ధనుస్సు విరగడం ఏమిటి, పైగా 100 మంది వీరులు మొయ్యలేని ధనుస్సు ఒక్క దెబ్బకు విరగొట్టాడా అని భయపడిపోయాట. ఇంకా రాత్రి వాడి పని ఎలా ఉందో తెలుసా, నిద్ర పట్టదు. అతి కష్టం మీద కొంచెం నిద్ర పడితే ఆ నిద్రట్లో గరళము మింగుటయును, విషం తిన్నట్టు కలొచ్చిందిట, ప్రేతము పరిరంభించుటయు, శవాన్ని కౌగిలించుకున్నట్టు కలొచ్చింది. నల్లని స్త్రీ ఎర్రని బట్టలు కట్టుకుని మెడలో తాడేసి దక్షిణం దిక్కుకేసి ఈడ్చుకుపోతున్నట్టు కలొచ్చింది. ఇవన్నీ అపశకునాలు. ఇవన్నీ వచ్చాయంటే ఇక తెల్లారితే వెళ్ళిపోతావు సుమా, నీకు మృత్యువు తప్పదు సుమా అని ముందే కలల ద్వారా పరమాత్ముడు హెచ్చరించాడు. ఇవి అపశకునపు కలలు. దాంతో వాడు నిద్రపోలేకపోయాడు. ఆ రాత్రి బలరామకృష్ణులు కాస్త క్షీరాన్నం తిని అరుగుల మీద పడుకుని కాలక్షేపం చేసి తెల్లవారగానే స్నానం చేసి తక్కిన పిల్లలందరినీ ముందేమో రంగస్థలానికి పంపారు, స్టేడియానికి పంపారు. కంసుడు ఒక ఎత్తైన మంచి మీద కూర్చున్నాడు, ఎదురుగుండా రంగస్థలం అంతా అలంకరించారు, అందరూ వాళ్ళ ఆ స్థానాల్లో కూర్చున్నారు. స్టేడియం అంటే ఎలా ఉంటుందన్నమాట, అలా స్టెప్ బై స్టెప్ ఉంటాయన్నమాట, క్రికెట్ స్టేడియం చూశారు కదా అలా ఉంటుంది రంగస్థలం. అందుకని మెట్టు, ఆ మెట్టు మీద కొందరు, ఆ పై మెట్టు మీద కొందరు, అలా అందరూ కూర్చున్నారు. పిల్లలు కూడా వచ్చారు, రంగస్థలంలో మల్లులు ఉన్నారు. ఇప్పుడు బలరామకృష్ణులు ఆ కర్ణ రంగస్థలం దగ్గరకు వచ్చారు. సరిగ్గా సింహద్వారం దగ్గర అంటే స్టేడియం లోపలికి వెళ్లే ద్వారం దగ్గర కాపలవాడు మావటివాడు కువలయాపీడమనే ఏనుగు నిలబెట్టాడు. ఆ కువలయాపీడాన్ని చూడగానే కృష్ణుడు, ఓరి మావటివాడ, మేము లోపలికి వెళ్ళాలి, దయతో ఏనుగుని పక్కకి తిప్పు అన్నాడు. పక్కకి తిప్పడం కాదరా, మీ తెక్క కుదర్చడానికి ఏనుగును పెట్టాను, ఈ ఏనుగు మిమ్మల్ని తొక్కి చంపుతుంది, అప్పుడు లోపలికి ఎలా పెడతారో చూస్తాను అని అప్పటికి వాడు బాగా డోస్ వేసుకున్నాడు. ఏనుగుకి కూడా నల్లమందు పెట్టాట, నల్లమందు పెట్టడంతో అది పిచ్చెక్కింది. పిచ్చెక్కిన ఏనుగుని అంకుశంతో పొడిచి బలరామకృష్ణుల మీద కుసిగొలిపాడు. కాసేపు బలరామకృష్ణులు ఆడుకుని హఠాత్తుగా తోక పుచ్చుకుని వెనక్కి ఈడ్చి అమాంతంగా ఏనుగు తొండం పుచ్చుకుని పైకెక్కి చెరో దంతం మీద నిలబడి ఆ దంతములు కాళ్లతో తొక్కి పెళ్ళును విరగొట్టి ఆ దంతముతో దాన్ని డొక్కల్లో పొడిచి చంపేశారు. దాంతో ఏనుగు ఇలా కుప్పకూలిపోయింది పక్కకి పడి. ఇప్పుడు ఏం జరిగిందో తెలిసిన, ఏనుగు మీద ఉన్న మావటివాడు నేల మీద పడ్డట్ట, వాడి మీద వాడు ఏనుగు పడి, ఏనుగు కింద పడి వాడు పీనుగైపోయాడు. ఎవడు తీసిన గోతులు వాళ్లే పడతారంటారే, కాదు కాదు, ఎవడి ఏనుగు పీనుగు కింద వాడే పడి వస్తాడన్నట్టుగా అయిపోయేటవాడు. ఈ విధంగా మావటివాడిని ఏనుగుని చంపి ఈ దంతములు భుజం మీద పెట్టుకుని ఏదో గదలు మోసుకుంటున్నట్టుగా రంగస్థలంలోకి వచ్చారు. ఇంకేముంది, కంసుడికి మళ్ళీ ఇంకోసారి గుండె డుబ్ డుబ్బను కొట్టుకుంది, ఏనుగు చచ్చిపోయింది, ఇంక వీళ్ళని ఎవరు చంపుతారా బాబా అనుకుని చాణూరు ముష్టికులకేసి సైగ చేశాడు. ఈ చాణూరుడు ముష్టికుడు కృష్ణుడి దగ్గరికి బలరాముడి దగ్గరికి వచ్చి, బలరామకృష్ణులారా మీ గురించి చాలా విన్నాం అని ముందుగా కృష్ణుడి దగ్గరికి పిలిచి, కృష్ణ నువ్వు బృందావనంలో ఎంతోమంది రాక్షసుల్ని చంపావట, పరాక్రమవంతుడివని విన్నాం, ఏది నీ కుస్తీ పట్లు వచ్చని విన్నాను, నాతో కాసేపు కుస్తీ పడతావా, కుస్తీ పట్లు పడితే రాజుగారు సంతోషిస్తారు, మనం నేర్చుకున్న విద్యలు రాజుగారికి చూపించాలి, జనములు నేర్చిన విద్యలు జననాథుల కొరకు కాదే, మనుష్యులు ఎవరైనా విద్యలు నేర్చుకుంటే అది ప్రభుత్వానికి చూపిస్తే ప్రభుత్వం సంతోషించి కానుకలు ఇస్తుంది, అవార్డులు ఇస్తుంది, కాబట్టి కాసేపు మనలో ఎవరితో అయినా కుస్తీ పడతావా అంటే అప్పుడు కృష్ణుడు, మహాత్ములారా, మీరు కొండల్లో ఉన్నారు, పర్వతాల్లో ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 1000 ఏనుగుల్లో ఉన్నారు, మేము చూస్తే బుల్లి బుల్లి పిల్లలం, మాకు సాములు లేవు, ఆరితేరిన వాళ్ళం కాదు. మీరు ఎంతో కుస్తీ పట్లు పట్టి పట్టి ఆరితేరి శరీరాన్ని స్ట్రాంగ్గా దృఢంగా చేసుకున్నారు, మీతో మేమేం యుద్ధం చేస్తాం? మీరు గట్టిగా చంక కింద పెట్టి ఒక్క నొక్కు నొక్కితే నల్లి నలిగినట్టు నలిగిపోతాం, అయినా నువ్వు కోరావు గనక సరదాగా యుద్ధం చేస్తాను, నీతో నేను పోరాడతాను, ముష్టికుడితోటి బలరాముడు పోరాడతాడు. ముష్టికుడు అంటే ముష్టి ఎత్తుకునేవాడు కోసమా? ముష్టి అంటే పిడికిలి. ఈ పిడికిళ్లతో కొట్టుకునే బాక్సింగ్ని సంస్కృతంలో ముష్టి అంటారన్నమాట. ఇలా పిడికిళ్లతో కొట్టుకుంటే వాళ్ళు ముష్టి యుద్ధం చేయటం. నా చిన్నప్పుడు తెలియక ముష్టి యుద్ధం అంటే ముష్టాళ్ళు కొట్టుకుంటారేమో అనుకునేవాడిని. సంస్కృతం చదువుకున్నాక విషయం అర్థమైంది. ఈ విధంగా ముష్టికుడితో మావాడు పోరాడతాడనగానే సరే యుద్ధం ప్రారంభమైంది. కాసేపు యుద్ధం జరుగుతూ ఉంటే ఆ మధురా నగరంలో ఉన్నవాళ్ళు అనుకున్నారట, ఎంత అన్యాయం అండి ఇది, లేత లేత పిల్లలు, పాపం బంగారం లాంటి పిల్లలు, ముచ్చటగా చిగుళ్ళల్లో ఉన్నారు, ఇటువంటి పిల్లలతో ఈ భయంకరమైన మల్లులు యుద్ధం చేయడం ఏమిటి, ఎంత అన్యాయం ఇది, ఈ కంసుడు దుర్మార్గుడు వీళ్ళని చంపడానికి ప్రణాళిక వేశాడు, ఇదంతా కలిపురుషుడి యొక్క ప్రభావం, ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పోతే బాగుండు అనుకున్నారట. ఇంతలో కృష్ణుడు చూశాడు వాళ్ళంతా తనకే సపోర్ట్గా ఉన్నారు. పాకిస్తాన్కి ఇండియాకి క్రికెట్ జరుగుతూ ఉంటే మన వాళ్ళంతా ఇండియా నెగ్గాలి ఇండియా నెగ్గాలని లైకులు ట్వీట్లు చేస్తారు కదా, అలా జనమంతా తనకే ట్వీట్ చేస్తూ ఉంటే కృష్ణుడికి కొంచెం ఆనందం కలిగింది. మీరేం భయపడకండి అని అమాంతంగా చాణూరుడి నడుం పుట్టుకుని గిర్రును తిప్పి నేల మీద పారేశాడు. ఆ దెబ్బకి వాడు కళ్ళు ఒళ్ళు అన్నీ పగిలిపోయి టక్కన చచ్చిపోయాట. ఈలోపు బలరాముడు కూడా, బలభద్రుండును ఈతని బలభద్రుండని జనము పలుక, బలభద్రుడు నిజంగా బలం కలిగిన వాడురా అని జనం ప్రశంసిస్తూ ఉండగా ఒక్క పిడికిడి పోటుతో వాడు డొక్కలో కిక్కిచ్చాడనమాట. ఇలా పిడికిలు బిగించి డొక్కలో కిక్కివగానే నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు వాడు ముష్టికుడు కూడా. ఈ విధంగా బలరామకృష్ణులు ముష్టికుణ్ణి చాణూరుణ్ణి సంహరించగానే తక్కిన మల్లులంతా పారిపోయారు. అమ్మో వీళ్ళు చచ్చిపోతే మనమే యుద్ధం చేస్తామని ఒకటే పారిపోయారండి. దాంతో కంసుడు ఆగ్రహించాడు, మంచి మీద లేచి నిలబడ్డాడు, కత్తి పైకెత్తాడు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఈ దుర్మార్గుల్ని బలరామకృష్ణుల్ని మన భటులొచ్చి మట్టు పెట్టండి, ఈ దుర్మార్గుడు నందుడు ఉన్నాడే, వీడి కృష్ణుణ్ణి బలరాముణ్ణి మన శత్రువుల్ని పెంచి పెద్ద చేశాడు కాబట్టి వీడిని నరికెయ్యండి, వాడి మూట ముల్లే దోచుకోండి, దేవకీ వసుదేవులు చంపేయండి, మా నాన్న ఉగ్రసేనుడు దుర్మార్గుడు వాణ్ణి చంపేయండి, వాణ్ణి చంపేయండి, వీణ్ణి చంపేయండి, చంపండి రోయ్ అని పిచ్చెక్కినట్టు చెట్టు వాడికి పిచ్చెక్కిపోయింది విధంగానే. అందుకని చంపండి 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 అంటూ ఉంటే కృష్ణుడు చిరునవ్వు నవ్వి నేల మీద నుంచి 28 అడుగులు ఎత్తున్న వాడి యొక్క మంచి మీదకు దూకెట్ట, మంచి అంటే ఎత్తైన సింహాసనం, అది 28 అడుగులు కృష్ణుడున్న భూమి దగ్గర నుంచి ఉంది, ఈ కింద నుంచి 28 feet లంఘించి దూకాడు. దూకగానే కంసుడు కత్తెత్తి మీదకు వచ్చాట. కానీ అసలు కంసుడు యుద్ధమే చేయలేదండి, వాడి భటులే యుద్ధం చేశారు, కానీ కృష్ణుడు వాడికి యుద్ధం చేసే అవకాశం ఇవ్వలేదు. వాడి కిరీటం తీసి పారేసి వాడు జుట్టు పుచ్చుకుని ఈడ్చి పైనుంచి కింద పారేశాడు. కింద పడ్డంతో చచ్చిపోయేటవాడు, క్షణాల్లో చచ్చిపోయేటవాడు. చచ్చిపోయినా వాడి శరీరం నుంచి ప్రాణవాయువు వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. ఎందుకని, వాడు ఎప్పుడు కృష్ణుడే తలుచుకున్నాడు. ఆఖరికి నిన్న రాత్రి కూడా కృష్ణుడు వచ్చాడు, ధనుసు విరగొట్టాడు, నన్ను చంపుతాడు అంటూ కృష్ణ 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 అని తలుచుకుని నిద్రలేక నిద్రపోతున్న కృష్ణుడినే చూచి చివరికి సర్వం కృష్ణమయమైపోయి కృష్ణుడిలో కలిసిపోయాడు. అంత వైరము వల్ల కృష్ణుడిలో కలిసిపోయేటవాడు. ఈ దుర్మార్గుడికి 8 తమ్ముళ్ళు ఉన్నారని చెప్పుకున్నాక ఇదివరకు న్యగ్రోధుండును జిహ్వుడును మొదలుగా నానాయుధానేక సామగ్రిన్ కంసుని సోదరుల్ గవియుడున్ మాజ్జద్ గజేంద్రాభుడై ఉగ్రుండై పరిఘాయుధోల్లసితుడై ఉండొండ చండాడి కాలాగ్రక్షోణికి బుచ్చరాముడు గరీయస్థేముడై వరలన్. న్యగ్రోధుడు, జిహ్వుడు, మాజ్జుడు, పరిఘుడు, దుష్టుడు, పరాక్రముడు, ఉగ్రసేనుడు, మహావీరుడు అని 8 తమ్ముళ్ళు కంసుడికి. ఈ 8 మా అన్నయ్య కంసుడిని చంపుతావా కృష్ణ, నీ సంగతి చూస్తాం అని కత్తులు గదలు పుచ్చుకుని కృష్ణుడి మీదకి వచ్చారు. అప్పుడు బలరాముడు అన్నాడు, అందరినీ కృష్ణుడు చంపితే మరి నా సంగతి ఏమిటి, మా అమ్మగారిని కంసుడిని మా తమ్ముడు చంపాడు, మిమ్మల్ని తినమామల్ని నేను చూసుకుంటాను అని అమాంతంగా అక్కడ ఇంత ఇనప గడియ ఉందిట ఆ గుదియ తీసుకుని ఒక్కొక్కడిని దగ్గరికి పిలిచి వాళ్ళ నెత్తి మీద ఢామ్ ఢామను దెబ్బ కొట్టాట. ఈ 8 మందిని ముక్కలు ముక్కలు కింద కొట్టి పారే చంపేశాడు. ఈ విధంగా రంగస్థలంలో వాళ్ళని సంహరించి యముడి దగ్గరికి పంపేశాడు. అప్పుడు కంసుడి భార్యలంతా ఏడుస్తూ వచ్చి, మేము ముందే చెప్పాం కృష్ణుడు పరమాత్మ, ఆయనతో యుద్ధం వద్దు, దానివల్ల నష్టమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా అనవసరంగా కృష్ణుడితో విరోధం తెచ్చుకున్నావు, చివరికి చచ్చిపోయావు. ప్రపంచాన్ని జయించిన నువ్వు కృష్ణుడి మీద వైరం జయించలేక, కామక్రోధాదులు జయించలేక చివరికి సర్వనాశనం అయిపోయావు. మహాత్ములతో వైరం పొందిన వాడు ఎవడు బాగుపడతాడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే కృష్ణుడు వచ్చి వాళ్ళని ఓదార్చి, అత్తయ్యలు ఏడవకండి, వీరుడు వీరుళ్ళగే పోయాడు, ఆయనకి దహన సంస్కారాలు చేద్దాం అని కంసుడి భార్యలు 3000 మంది ఏకంగా, ఒకళ్ళు గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ లేదని 3000 మంది భార్యలతో వాళ్ళు ఏకంగా ఈ 3000 మందిని ఓదార్చి దహన కార్యక్రమాలకి పంపించాడు. అప్పుడు చెరసాల దగ్గరికి వెళ్ళి కంసుడి తండ్రి ఉగ్రసేనుడు జైల్లో ఉన్నాడు, కంసుడు కన్న తండ్రినే జైల్లో పెట్టాడు కదా, ఆయన్ని విడిపించాడు. దేవకీ వసుదేవులు చెరసాల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడిపించాడు. విడిపించి అమ్మ నాన్న అని కాళ్ళకి దండం పెడితే వాళ్ళు అస్సలు కృష్ణుడికేసి చూడలేదు, చెయ్యెత్తి దీవించలేదు. ఎందుకని, ఈయన కృష్ణుడా కాదు, సర్వలోకేశ్వరుడు, భగవంతుణ్ణి మనం దీవించడం ఏమిటి అని అలా స్తబ్దంగా ఉన్నారట. అప్పుడు కృష్ణుడు కనిపెట్టాడు, ఓహో నన్ను పుత్రుడిగా కాక భగవంతుడిగా వీళ్ళు భావిస్తున్నారు, ఇలా అయితే రేపటి నుంచి కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, రోజు నన్ను దేవుడిని దండం పెడితే నా ఉపనయనం ఎవరు చేస్తారు, నా భోజనం ఎవరు పెడతారు అనుకుని వెంటనే చేత్తో ఇలా అన్నాడు. చేత్తో అలా ఒక్కసారి ఊపగానే వైష్ణవమాయి వచ్చి వాణ్ణి పట్టుకుంది. వైష్ణవమాయి రాగానే అంతే మర్చిపోయారు వాళ్ళు, మర్చిపోయి, నా బాబు కృష్ణ ఎంతకాలం అయింది నాయనా నిన్ను చూచి, పురిటింటి వాణ్ణి చూసాం, ఎక్కడో దూరంగా పెరిగావు, తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో పిల్లలు పెరిగితే తల్లిదండ్రులకు ఎంత బాధ నాయన అందిట పాప ఇప్పుడు దేవకీదేవి. అప్పుడు కృష్ణుడు వాళ్ళని ఓదార్చి, మమ్మల్ని కన్నారు కానీ మా ముచ్చట్లు చూడలేకపోయారు, ఇక్కడి నుంచి నా ఉపనయనాది చేష్టలన్నీ చూడండి, లీలలు చూడండి అని ఓదార్చాడు. ఆ తరువాత ఉగ్రసేనుణ్ణి పిలిచాడు, యయాతి శాపం వల్ల మేము సింహాసనం మీద కూర్చోకూడదు, నువ్వు పూర్వంలాగే సింహాసనం మీద కూర్చుని పరిపాలించు, నేను నిన్ను సేవిస్తాను, దాంతో ప్రజలంతా నిన్ను సేవిస్తారు, నేనుండగా నీ జోలికి ఎవరూ రారు, మా యాదవ వంశం ఉన్నంతకాలం నువ్వే మాకు రాజువి అని తిరిగి ఉగ్రసేనుణ్ణి రాజుని చేశాడు. రాజుని చేసిన వెంటనే శుభముహూర్తంలో గర్గాచార్యుణ్ణి కులపురోహితుణ్ణి పిలిచాడు వసుదేవుడు. గర్గాది భూసురోత్తమ వర్గముచే ఉపనయనము నిర్గర్వులుగాంచిరి, గర్గుడు మొదలైన పురోహితులంతా కలిసి కృష్ణుడికి ఉపనయనం చేశారు. ఇప్పటికీ కృష్ణుడు ఉపనయనం పొందాట. ఉపనయనం అవగానే శ్రీకృష్ణుడు తండ్రి దగ్గరికి నందుడి దగ్గరకు వచ్చి తండ్రిని కౌగిలించుకుని కొంచెంసేపు తాను కన్నీళ్లు పెట్టుకుని, నాన్న ఇంకిక్కడ ఉండడం బాగుండదు, అక్కడ అమ్మ నా కోసం బెంగెట్టుకుంటుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇక నేను ఇప్పట్లో రావడం కుదరదు అని ఇక్కడ ఒక గొప్ప పద్యం అంటాడండి. ఆ పద్యం వింటే కడుపు తరుక్కుపోతుందన్నమాట. తండ్రింగానము తల్లిగానము యశోదాదేవియున్నీవు మా తండ్రిన్ తల్లియునంచు నెంచదము, యశోదాదేవియున్ నీవు మా తండ్రిన్ తల్లియు అంచు నెంచదము, సద్ధర్మంబులన్ తొల్లి ఏ తండ్రుల్ బిడ్డలనిట్లు పెంచిరి, భవత్ సౌజన్య భావంబునన్ తండ్రి. తండ్రి తండ్రి ఎంతటి వారమైతిమి కదా తత్తద్వయోలీలలు. నాన్న నంద, మేము పుట్టి పుట్టగానే తల్లిదండ్రులకు దూరం అయిపోయాం, మా తండ్రిని చూడలేదు, తల్లిని చూడలేదు, ఇంతకాలం యశోద నువ్వే మా తండ్రి తల్లి అనుకుంటున్నావు. ఇక్కడ చూసారా మీరు, యశోద నువ్వు తండ్రి తల్లిట, యశోద తండ్రిట ఈయన తల్లిట, అంటే నువ్వు మా అమ్మ కంటే ఎక్కువ సహనంగా చూసావు, మా అమ్మ నన్ను నాన్నలాగా చూసింది, మీరిద్దరూ ఎవరు తల్లో ఎవరు తండ్రో తెలియకుండా అంత ప్రేమగా పెంచారు. ఆడవాళ్ళు మగవాళ్ళ, మగవాళ్ళు ఆడవాళ్ళ, తల్లికున్న ప్రేమ తండ్రికి ఉండడం కష్టం కదా, కానీ తండ్రి తల్లిలా ఉన్నాడు ఒక్కొక్కప్పుడు, తల్లి తండ్రిలా ఉంది ఒక్కొక్కప్పుడు. అలా యశోద నువ్వు తండ్రి తల్లి అనుకుని మేము ఇంతకాలం మీ దగ్గర పెరిగాం. ఈ లోకంలో ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచారా? ఒక్కనాడు నన్ను తిట్టారా, కొట్టారా? ఎన్ని అల్లరి పనులు చేసినా సహించారు. కొట్టవలసిన చోట కూడా మా అమ్మ నన్ను రోటికి కట్టింది, కానీ తిట్టలేకపోయింది. ఇంత ప్రేమతో ప్రపంచంలో పెంచిన తల్లిదండ్రులు ఎక్కడా ఉండరు. మీ సౌజన్యం వల్ల, మీ మంచితనం వల్ల మేము ఎన్నో లీలలు చేశాం, ఇంత పెద్దవాళ్ళం అయ్యాం. ఇవాళ మేము ఇంత వాళ్ళమయ్యామంటే, మాకు ఉపనయనం జరిగిందంటే, రేపు ఇంకా ఎంతో గొప్పవాళ్ళం అవుతామంటే, మమ్మల్ని జనం అవతారమూర్తులు అంటున్నారంటే, యశోద నువ్వు పెట్టిన భిక్ష, మీ అన్నం తిన్నాం, మీ పాలు తాగాం, మీ తల్లిదండ్రుల వల్ల ఇంత పైకి వచ్చాం. తండ్రి, అయినప్పటికీ నీతో ఇప్పుడు రాలేను. ఇక్కడ నేను చెయ్యవలసిన పనులు కొన్ని ఉన్నాయి, అవన్నీ చేసి ఆ తర్వాత ఏదో ఒక సమయంలో మీకు దర్శనమిస్తాను. పాపం అమ్మ వెర్రిది, నేను లేకపోతే అన్నం తినదు, పాలు తాగదు, నిద్రపోదు, ఆవిడ్ని ఓదార్చు. నేను లేనని అన్నం తినకపోయినా, పాలు తాగకపోయినా, నిద్రపోకపోయినా నా మీద ఉట్టని చెప్పు. నా మీద ఉట్టంటే ఆవిడ తింటుంది, నేను ఆవిడ్ని అనుగ్రహిస్తానని చెప్పు. ఏ, ఇక్కడ వాళ్ళకి మేలు చేసి వస్తాను అని ఓదార్చి పంపుతూ ఉంటే, నందుడు కొడుకు కళ్ళల్లోకి చూడలేకపోయట. కొడుకు కంట్లోకి చూస్తే తన కళ్ళు పొడుగుపోతున్నాయి, నీళ్లు వస్తున్నాయి. అందుకని తల ఇలా వంచుకుని, అలాగే నాయన అని కన్నీళ్లు కరుస్తూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు పాపం. అంత బెంగ పెట్టుకుని ఏడుస్తూ వెళ్ళిపోయాడు పాపం నందుడు. అసలు ఎంత గొప్ప బంధం అది! పరమాత్ముడి లీలలు ఇలాగే ఉంటాయి. 8 ఏళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాడా, మళ్ళీ వాళ్ళకి మొహం చూపించలేదు. మనకి తెలియక ఇంత నిర్దయ అనుకుంటా, నిర్దయ కాదు. అందుకే నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను కృష్ణుణ్ణి చిన్నప్పుడు పెంచాలి, 8 ఏళ్ల వరకు పెంచాలని వాళ్ళు బ్రహ్మని కోరారు, వరం పాటించాలి. అందుకని మీరు ఎప్పుడూ భగవంతుడి దగ్గరికి, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు పిచ్చి కోరికలు కోరకుండా నీ అనుగ్రహం చాలు అంటే ఎప్పుడూ మనల్ని అనుగ్రహిస్తాడు ఆయన. ఇక్కడి వరకు కృష్ణుడి యొక్క ఉపనయనాది ఘట్టాలు మనం విన్నాం, ఇంకా చాలా ఘట్టాలు ఉంటాయి. కానీ రేపు ఉదయం ఆయన కళ్యాణ ఘట్టం విందాం, రుక్మిణీ కళ్యాణ ఘట్టం. రేపు ఉదయం ఇప్పుడు మనకు రేపు ఇచ్చే సమయాన్ని బట్టి మొదలుపెట్టి రుక్మిణీదేవిని, ఆదిలక్ష్మీదేవిని శ్రీకృష్ణుడు ఎలా పెళ్లి చేసుకున్నాడో విందాం. రుక్మిణీ కళ్యాణము విన్న స్త్రీలకి చక్కని వరుడు వస్తాడు, మంచి భర్త వస్తాడు, అద్భుతమైన భర్త వస్తాడు. మగవాళ్ళకి అందమైన భార్య, మాట వినే భార్య, పతివ్రతలను పూర్వం ఉండేవారే ఆ కోవకి చెందిన భార్య వస్తుంది, సంపదలు లభిస్తాయి. ఇంకా పెళ్ళైన వాళ్ళు వింటేనో మళ్ళీ అనుమానం రావచ్చు, ఆడపిల్లలు మగపిల్లలు పెళ్లి కాని వాళ్ళే వింటే పెళ్ళి అన్నారు, మేము పెళ్ళి అయిపోయిన వాళ్ళు వింటే ఏమైనా కొంప కలుగుతుందని. పెళ్ళైన వాళ్ళు వింటే భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, రిటైర్ అయ్యాక పిల్లలు మిమ్మల్ని వృద్ధాశ్రమాలకు గంటకుండా ఇంట్లో పెట్టి మిమ్మల్ని పోషిస్తారు. అసలు పిల్లా జల్లా లేకుండా ఉన్న బ్రహ్మచారులు వాళ్ళు వింటేనో వాళ్ళు శాశ్వత కైవల్యం పొందుతారు. కొందరికి మళ్ళీ అనుమానం రావచ్చు, మాకు పెళ్లి లేదండి, మేము బ్రహ్మచారులం అండి, మేము ఎప్పుడు ఇక్కడే ఉంటామండి, మాకేమిటండి అంటే, బ్రహ్మచారులు కనుక వింటే, ఏ బంధం లేని వాడు వింటే వాడికి ఇక ఏ బంధం ఉండదు, శాశ్వత కైవల్యం పొందుతాడని వ్యాసుడు చెప్పాడు. అటువంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టం రేపు చెప్పుకుందాం. తక్కిన కార్యక్రమాల యొక్క సూచనంత గురుదేవుల అనుగ్రహం మన భాగ్యం. చెప్పండి అందరూ, సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః.